the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు సౌందర్య లహరిలోని రెండో శ్లోకాన్ని మనం చూద్దాం. తనీయాం సుంపాంసుం తవ చరణ పంఖేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసా హరసంక్షుభ్యైనం భజతి భసితో ధూళన విధి. ఇది రెండవ శ్లోకం. ఇక్కడ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రసక్తి ఉంది. మనం మామూలుగా పురాణాలు, పురాణ కథలు పెద్దవాళ్ళ ద్వారా వింటున్నప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే సృష్టి, స్థితి, సంహారం. బ్రహ్మదేవుడు వలన సృష్టి జరుగుతోంది, శ్రీమహావిష్ణువు వలన ఆ సృష్టి, దాని యొక్క స్థితిగతులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా శివుడు ఈ సమస్త సృష్టిని లయం చేసుకుంటున్నాడు, తనలో లయం చేసుకుంటున్నాడు. కాబట్టి సృష్టి చేసేటటువంటి విధి లేదా డ్యూటీని బ్రహ్మగారు నిర్వహిస్తూ ఉంటే, దానిని పరిపాలించేటటువంటి విధిని విష్ణువు నిర్వహిస్తూ ఉంటే, మళ్ళీ ఆ సమస్త సృష్టిని తనలోకి లీనం చేసుకుంటున్నవాడు శివుడు. మనం ఇందాక పూర్వమే తెలుసుకున్నాం, సృష్టి, స్థితి, సంహారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే కూడా ఆవిడ పూజనీయ, ఆరాధనీయ అమ్మవారు అని మనం పూర్వ శ్లోకంలో తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ అమ్మవారి మహిమ ఎలా ఉంది, ఆవిడ ఏ విధంగా తన ప్రభావాన్ని చూపిస్తోంది, ఏ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి, స్థితి, లయల్ని అనే విధుల్ని వాళ్ళు ముగ్గురు నిర్వహించేటట్టుగా ఆవిడ ఏ విధంగా సహాయం చేస్తోంది అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. తనీయాంసం పాంసుం తవ చరణ పంఖేరుహ భవం విధించిహి సంచిన్వన్ విరచయతి లోకాన్ అవికలం. నేను పూర్వం చెప్పినట్టుగా ప్రతీ శ్లోకం మధ్యమ పురుషలో ఉంటుంది. మధ్యమ పురుషలో ఉండడం అంటే ఏంటంటే, ఎక్కడైతే వాక్యం త్వం లేదా యువాం, యూయం అన్న పదాలతోటి ప్రారంభమవుతుందో, అంటే నువ్వు, మీరు అనే కర్తలతోటి వాక్యం ఎక్కడ ప్రారంభమవుతుందో, ఏ వాక్యంలో అలా ప్రారంభమవుతుందో, ఆ వాక్యాన్ని మధ్యం పురుషులో ఉన్న వాక్యంగా మనం గుర్తించాలి. అంటే ఉదాహరణార్థం తెలుగులో నువ్వు చూస్తున్నావు, ఈ వాక్యం మధ్యం పురుషులో ఉంది. నువ్వు వ్రాస్తున్నావు, నువ్వు చదువుతున్నావు, అంటే ఈ వాక్యాలు మధ్యం పురుషులో ఉన్నట్టు. అంటే అర్థం ఏంటంటే, మనం ఎదుటివారితోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎలాంటి వాక్యాలని ఉపయోగిస్తామో అలాంటి వాక్యాలన్నీ మధ్యమ పురుషులో ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ప్రతి శ్లోకం శ్రీ శంకరులు మధ్యమ పురుషులో వ్రాశారు. అంటే ఆయన అమ్మవారిని తన కళ్ళ ముందర సాక్షాత్కరింపజేసుకుని, అమ్మవారిని ఆవాహన చేసుకుని, లేదా అమ్మవారిని తన హృదయపీఠం మీద ఆవాహన చేసుకుని, ఆ అమ్మవారిని చూస్తూ, అమ్మవారితో సాక్షాత్తు మాట్లాడుతూ ఉన్నట్టు ఈ శ్లోకాల్ని ఆయన రచించారు. కాబట్టి ఇక్కడ శంకర్లు ఏమిటంటున్నారంటే, విరించిహి లోకాన్ అవికలం విరచయతి. విరించిహి అంటే పూర్వం చెప్పుకున్నట్టుగా బ్రహ్మ లోకాన్ విరచయతి, ఈ లోకాలన్నింటినీ సృష్టిస్తూ వస్తున్నారు. అవికలం అంటే ఏమాత్రం లోటు లేకుండా, వికలం అంటే లోపం, అవికలం అంటే లోటు లేకుండా, లోపం లేకుండా బ్రహ్మగారు ఈ లోకాలన్నింటినీ సృష్టించుకుంటూ, రచించుకుంటూ వస్తున్నారు. అయితే ఆయన ఆ విధంగా ఎలా చేయగలుగుతున్నారంటే, తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం. తనీయాంసం అంటే చాలా చిన్నదైనటువంటి పాంసుం, పాంసుహు అంటే ఇసుక రేణువు. తనీయాంసం పాంసుం, చాలా చిన్నదైనటువంటి ఇసుక రేణువుని అది ఎక్కడుంది అంటే తవ చరణ పంకేరుహ భవం. నీ చరణం అంటే చరణములు, పాదములు. చరణ పంకేరుహం అంటే పాదపద్మములు. నీ పాదపద్మముల నుండి ఉద్భవిస్తున్నటువంటి తనీయాంశం పాంశం, ఒక చిన్న ఇసుక రేణువుని, ఒక చిన్న రేణువుని సంచిన్వన్ స్వీకరించి బ్రహ్మగారు ఏం చేస్తున్నారంటే అవికలం లోకాన్ విరచయతి. ఎలాంటి లోటు లేకుండా ఆ ఒక్క ఇసుక రేణువుతోటి సమస్త జగత్తుని ఆయన సృష్టిస్తున్నారు. అదే జగత్తుని శౌరిహి కథమహి కథమపి సహస్రేణ శిరసా వహతి. శౌరిహి శ్రీ మహావిష్ణువు ఆ ఒక్క నీ పాదపద్మాల నుంచి ఉద్భవించిన ఒక్క ఇసుక రేణువుని తీసుకుని బ్రహ్మగారు ఈ సమస్త సృష్టిని చేస్తూ ఉంటే ఆ సమస్త సృష్టిని కథమపి శౌరిహి వహతి. ఎలాగోలాగా ఏదో విధంగా సహస్రేణ శిరస అనంతుడి రూపంలో ఉండి, అనంత భాగవతంలోనూ పురాణాల్లోనూ చూస్తే శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభస్వామి రూపంలో ఉండి ఈ సమస్త జగత్తుని తన 1000 శిరస్సుల మీద, అనంతమైనటువంటి శిరస్సుల మీద ఆయన ఆదిశేషువు రూపంలో ఉండి ఆయన ధరిస్తున్నారు అని వర్ణించబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఒక్క ఇసుక రేణు ద్వారా బ్రహ్మగారు ఏ సృష్టిని అయితే చేశారో ఆ సృష్టిని శ్రీ మహావిష్ణువు తన అనంతమైనటువంటి శిరస్సులతోటి దాన్ని వహిస్తున్నారు, దాన్ని భరిస్తున్నారు. అదే సృష్టిని ఎప్పుడైతే యుగాంతపు వేళ వచ్చిందో, యుగాంతంలో శివుడు, పరమశివుడు ఏం చేస్తున్నాడంటే హరహ సంక్షుభ్య ఏనం, ఈ సృష్టి ఏదైతే ఉందో, ఏనం ఈ సృష్టిని సంక్షుభ్య అంటే బాగా మథించి దాన్ని పూర్తిగా ఒక రేణువు రూపంలో దాన్ని మళ్ళీ చేసేసి భజతి భసిత ఉద్ధూలన విధిం, దాన్ని ఒక భస్మం రూపంలో చేసి దానిని తన శరీరానికి లేపనంగా పూసుకుంటున్నారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ సృష్టి స్థితి లయ అనే కార్యక్రమాల్ని కేవలం అమ్మవారి కృపా కటాక్ష వీక్షణాల వలన, అమ్మవారి దయ వలన, అమ్మవారి సహాయం వలన, అమ్మవారి చరణకమలాల నుంచి ఉద్భవిస్తున్నటువంటి కేవలం ఒక రేణువు సహాయంతో వాళ్ళు ఈ సమస్త సృష్టి స్థితి లయల్ని వాళ్ళు చేయగలుగుతున్నారు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ విధంగా సృష్టి స్థితి సంహారాలు చేస్తున్నారు అని చెప్తున్నప్పుడు మనకి ఒక సందేహం కలుగుతూ ఉంటుంది. అసలు ఈ బ్రహ్మ ఏమిటి, విష్ణుమూర్తి ఎవరు, అలాగే పరమశివుడు ఎవరు, అలాగే అమ్మవారిని సాధారణంగా శక్తి రూపంలో మనం కొలుస్తున్నాం, శక్తిగానే మన శక్తి అనే పిలుస్తున్నాం. కాబట్టి ఎలా అర్థం చేసుకోవచ్చు ఈ వర్ణనని అని అంటే, నాకు తెలుస్తున్నది, నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఈ శ్లోకాల ద్వారా అద్వైత సిద్ధాంతం ఇప్పుడు పరమ సిద్ధాంతం, అంటే తాత్పర్యంగా పరమావధిగా మనం చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది అద్వైతాన్ని. అద్వైతం అంటే ఒకటే, ఒకటే ఉంది, ఒకటి తప్ప ఇంకేమీ లేదు, ఆ ఉన్నది ఒకటే అని మనం అర్థం చేసుకోవాలి. మరి అలాంటప్పుడు ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళందరూ సృష్టిస్తున్నారు, సృష్టి స్థితి సంహారాలను చేస్తున్నారు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరికీ అమ్మవారి దయ ఉంది, అమ్మవారి దయ వలన మాత్రమే ఇదంతా జరుగుతోంది అన్న విషయాల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్న ప్రశ్న మనకెప్పుడూ ఉద్భవిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఒక చిన్న సూచన ఉంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే మొదటి వాక్యంలో చెప్పారు, తనీయాంశం పాంశం తవ చరణ పంఖేరుహ భవం. ఓ అమ్మా, నీ పాదపద్మాల నుంచి పుడుతున్నటువంటి ఒక చిన్న రేణువుని తీసుకుని ఈ సృష్టి అంతా చేసేస్తున్నారు బ్రహ్మగారు అని శంకరులు అంటున్నారు. ఒక చిన్న రేణువేమిటి, సమస్త సృష్టికి అది ఒక వస్తువుగా పనికిరావడం ఏమిటి అంటే, ఇప్పుడు ఈవెన్ ప్రజెంట్ మోడర్న్ ఫిజిక్స్లో కానీ మోడర్న్ సైన్స్లో కానీ అసలు మాస్ అంటే ఏమిటి అన్నదాన్ని పరిపూర్ణంగా విజ్ఞానవేత్తలు కూడా అర్థం చేసుకోలేకపోయారు అన్న ఒక సారాంశాన్ని సైంటిస్టులు మనకు అందిస్తూ ఉంటారు. అంటే అసలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పదార్థాలన్నీ ఏమిటి అని ఫిజిక్స్ పరంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మాస్ అంటారు, మెటీరియల్ అంటారు. దీనికి సరి అయిన నిర్వచనం ఏమిటి ఇవ్వాలి అన్న దాంట్లో ఇంకా ఇప్పటికీ కూడా తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి. అది ఒకటి. రెండవది ఏమిటంటే బ్లాక్ హోల్స్, కృష్ణబిలాలు, వాటి అధ్యయనం కూడా జరుగుతోంది. ఈ కృష్ణబిలం బ్లాక్ హోల్ ఏదైతే ఉందో అది కాంతిని కూడా ఆకర్షించి మళ్ళీ కాంతిని కూడా వెనక్కి వెళ్ళనివ్వకుండా చేసేటటువంటి గురుత్వాకర్షణ శక్తి దానికి ఉంది అని సైంటిస్ట్స్ దాన్ని ఆ బ్లాక్ హోల్స్ని అధ్యయనం చేస్తూ బ్లాక్ హోల్స్ని గురించి విశ్లేషిస్తూ చెప్తూ వస్తున్నారు. ఇలాగా వీటన్నింటినీ చూస్తూ వింటూ అర్థం చేసుకుంటూ ఉంటే ఇప్పటికీ కూడా అసలు పదార్థం అంటే ఏమిటి అన్న దాని గురించి విజ్ఞానవేత్తలు ఒక అవగాహనకి పూర్తిగా రాకపోయినప్పటికీ, రాలేకపోయినప్పటికీ శంకరులు ఇక్కడ ఈ పాంసుము ఏకమేవ పాంసుము ఒక చిన్న రేణువుని తీసుకోవడం ద్వారా బ్రహ్మదేవుడు సమస్త సృష్టిని చేస్తున్నాడు అని ఆయన అనడం ద్వారా ఈ సృష్టి అంతా మాయాకల్పితం, మాయ చేత నిర్మించబడింది అని మనకి సూచించడానికే ఈ శ్లోకంలో ఈ వాక్యాన్ని ఆయన రాశారు. దాని ద్వారా మనం ఈ సృష్టిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, అద్వైత వేదాంతాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని చదివినప్పుడు ఇది మాయాకల్పితం మాత్రమే అని మనం మరొకసారి గ్రహించడానికి, తద్వారా అమ్మవారిని, అమ్మవారి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ శ్లోకం ఉపయోగిస్తుందని నేను భావిస్తున్నాను.
అందరికీ నమస్కారం.
ఇప్పుడు సౌందర్యలహరిలోని
3వ శ్లోకాన్ని
మనం చూద్దాం.
ఇప్పుడు 3వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటో చూద్దాం. అవిద్యానాం అంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరంద శ్రుతిచ్చరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. అంటే తన సమీపానికి ఆర్తితో, భక్తితో, జ్ఞాన సముపార్జన కోసం వచ్చేటటువంటి భక్తుల కోసం, సాధకుల కోసం ఆ దేవి ఏ విధంగా రూపాంతరం చెందుతుంది, ఎలా ఎలా మారుతుంది అన్న విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. అయితే ఈ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకునే ముందర మొదటి శ్లోకంలో చెప్పిన ఒక విషయాన్ని మనం మళ్ళా గుర్తు చేసుకోవాలి. అదేమిటంటే హరిహర విరించ్యాదిభిరపి ఆరాధ్యాం త్వాం ప్రణంతుం స్తోతుం వా కథం అకృతపుణ్యః ప్రభవతి అని శంకరులు అమ్మవారిని ప్రశ్నిస్తున్నారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే కూడా ఆరాధనీయమైనటువంటి నిన్ను పూజించడానికైనా, జపించడానికైనా, నిన్ను స్మరించడానికైనా కొంచెమైనా పుణ్యం చేసుకోకపోతే వాడికి అది ఎలా సాధ్యమవుతుందమ్మా అని శంకరులు అడుగుతున్నారు. కాబట్టి దాన్ని బట్టి మనకు తెలిసిన విషయం ఏంటంటే అమ్మవారిని స్మరించాలన్న సంకల్పం కలగడమే ఎంతో పుణ్యం వలన కలిగేటటువంటి సంకల్పం. అయితే అటువంటి సంకల్పం కలిగిన తర్వాత అమ్మవారిని జపించినా స్మరించినా ఏ కొంచెం స్మరించినా జపించినా ఎలాంటి ఫలితం వస్తుంది, ఎలా అమ్మవారు ఆ భక్తుడి కోసం ఆ సాధకుడి కోసం తను రూపాంతరం చెందుతుంది, తన దయని వారిపై ప్రసరిస్తుంది అన్నది ఈ శ్లోకంలో మనకు తెలుస్తుంది. అవిద్యానాం అంతస్తిమిర మిహిరద్వీప నగరీ. ఈ శ్లోకంలో ఆఖరి పదమైనటువంటి భవతీ అన్న పదాన్ని మనం ముందుగా గ్రహించాలి. భవతీ అన్నది గౌరవవాచకంగా చెబుతున్నటువంటి నువ్వు అనే అర్థాన్ని ఇస్తుంది. మామూలుగా మనం చాలామందిని నువ్వు అంటాం. చిన్నవాళ్ళని నువ్వు అంటున్నప్పుడు ఆ భావం ఒకలా ఉంటుంది. మన తల్లినో లేకపోతే మనకంటే వయసులో పెద్దవాళ్ళుగా ఉన్నవాళ్ళను నువ్వు అంటున్నప్పుడు ఆ భావం వేరేలా ఉంటుంది. భవతి అంటే నువ్వు అని అర్థం. ఓ అమ్మ, నువ్వు అవిద్యానాం అవిద్య కలిగిన వాళ్ళకి అంతస్తిమిర మిహిరద్వీప నగరి. అవిద్య, అవిద్య అంటే అజ్ఞానం అని అర్థం. తెలియనితనం, తెలియకపోవటం, జ్ఞానం లేకపోవటం. అయితే జ్ఞానం లేకపోవటం, తెలియకపోవటం, ఏది తెలియకపోవటం అన్న ప్రశ్న వస్తుంది ఇది వింటున్నప్పుడు. ఏది తెలియకపోవడం అంటే నా స్వరూపం ఏమిటి అని నాకు తెలియకపోవటమే నా అవిద్య. నేనేమిటి, నా లక్షణం ఏమిటి అన్నది నాకు తెలియకపోవటమే దాన్నే నా అవిద్య అంటారు. అలాంటి అవిద్య ఉన్నవాళ్ళకి అమ్మవారు ఏ విధంగా దర్శనమిస్తుంది అంటే అంతస్తిమిర మిహిర ద్వీప నగరి. అంత అంటే లోపల ఉన్నటువంటి తిమిరం, అంధకారం. ఆ అంధకారం ఎలాంటి అంధకారం అంటే అజ్ఞానం అనే అంధకారం, అజ్ఞానం అనే చీకటి. ఆ చీకటి పట్ల మిహిర ద్వీప నగరి జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి సూర్యుడు కలిగిన ఒకనక చాలా ప్రకాశవంతమైన నగరంగా ఆవిడ భాసిస్తోంది అవిద్యావంతులకి. ఎప్పుడు అంటే ఆ అవిద్య కలిగిన వాళ్ళు ఒక ఆర్తితోటి, ఒక జిజ్ఞాసతోటి అమ్మవారిని సమీపించినప్పుడు ఆ అమ్మవారు వారి పట్ల అంతస్తిమిర మిహిర ద్వీప నగరిగా అవుతోంది. అంటే వాళ్ళ అజ్ఞానాన్ని ఆవిడ పటాపంచలు చేసేస్తుంది అని అర్థం. అలాగే జడానాం చైతన్య స్తబక మకరంద శృతి చరీ భవతి. నువ్వు జడానాం జడులకి చైతన్య స్తబక మకరంద శృతి చరివవుతున్నావు. చైతన్యం అంటే కాన్షియస్నెస్ అని, అవేర్నెస్ అని ఇంగ్లీష్లో చెప్తారు. ఆ చైతన్యమే ఒక పూలగుత్తి అయితే ఆ పూలగుత్తి నుండి నిరంతరం జారువాలుతున్న మకరంద ప్రవాహాన్ని అయిపోతున్నావు నువ్వు. ఎవరి పట్ల అంటే జడుల పట్ల. జడులు అంటే ఎవరు, జడత్వం అంటే ఏమిటి, దీనిని వివిధ రకాలుగా అర్థం చేసుకోవచ్చు. మనం మామూలుగా చూస్తూ ఉంటాం బుద్ధిమాంద్యం, ఏమాత్రం తెలివితేటలు లేకుండా, ఏమాత్రం చురుకుతనం లేకుండా ఉన్నవాళ్ళని వీళ్ళు జడులు అని పిలుస్తాం. అలాగే శారీరకంగా ఏమాత్రం పని చేయకుండా కేవలం అలా ఒక చోట ఉంటూ బద్ధకంగా ఉంటూ ఉన్నవాళ్ళని కూడా జడులు అంటాం. అంటే జడత్వం ఉన్నది శారీరకమైన జడత్వం అవ్వచ్చు, మానసికమైన జడత్వం అవ్వచ్చు. ఎలాంటి జడత్వం ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఎప్పుడో చేసుకున్నటువంటి ఒక లేశమైనటువంటి లేశమంత పుణ్య విశేషం వలన ఒకవేళ వాళ్ళు అమ్మవారిని సమీపిస్తే వాళ్ళ పట్ల అమ్మవారు చైతన్య స్తబక మకరంద శృతి జరిగా మారుతుంది. జరి అంటే ప్రవాహం, మకరంద శృతి జరి అంటే తేనె ప్రవాహం. అయితే అది ఏదో పువ్వుల నుంచి వస్తున్నటువంటి తేనె ప్రవాహం కాదు, చైతన్యం అనే పూలగుత్తు నుంచి వస్తున్నటువంటి ప్రవాహం. అలా ఆవిడ మారిపోతుంది. అయితే మామూలు తేనె ప్రవాహం వైపు వెళ్ళి ఆ తేనెని ఆస్వాదిస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అంటే ఆ తేనె యొక్క మాధుర్యం భరితమైనటువంటి రుచిని, చాలా తీయటి రుచిని, చక్కటి రుచిని ఆస్వాదించగలిగే అదృష్టం కలుగుతుంది. అయితే అమ్మవారు సాక్షాత్తు జడులకి చైతన్య ప్రవాహంగా ఆవిడ దర్శనమిస్తుంది అని అంటే దాని అర్థం ఏమిటంటే, ఎవరైతే అమ్మవారిని చైతన్య ప్రవాహంగా గుర్తించగలుగుతారో వాళ్ళు ఆ ప్రవాహంలో మమేకమైపోతారు. ఆ చైతన్య ప్రవాహంలో వాళ్ళు మమేకమైపోవడం ద్వారా తామే చైతన్య స్వరూపులు అవుతారు. అదే పరమావధి. కాబట్టి ఎందుకంటే జడత్వానికి ఖచ్చితంగా ఆపోజిట్గా వ్యతిరేకంగా చెప్పుకోగలిగిన పదం చైతన్యం. ఎవరిలో అయితే జడత్వం ఉంటుందో, జడ సంఘాతే అని జడ అనే ధాతువుకి సంఘాతమునందు అర్థం, అంటే ఒక కుప్పగా ఒక చోట ఉండిపోవడం, కూలబడిపోయి ఉండిపోవడం, కదలిక లేకుండా అని అర్థం జడత్వం అంటే. ఈ జడత్వం వలన వచ్చే అనర్థం ఏమిటంటే, చుట్టుపక్కల ఏమిటి జరుగుతోంది, చుట్టుపక్కల ఏముంది, ఎలాంటి మార్పులకి తన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు లోనవుతున్నాయి, తాను ఎలాంటి పరిస్థితులకి లోనవుతున్నాడు లేదా లోనవుతోంది, ఈ శరీరం ఎలా మారుతోంది, ఈ సృష్టి ఎలా మారుతోంది, ఇది క్రియాశీలకంగా ఉందా లేదా జడంగా ఉందా అన్న విషయాల్ని గమనించనివ్వకుండా చేసేది, అంటే పరిశీలనా శక్తిని పూర్తిగా అణిచివేసేది జడత్వం. అయితే ఎప్పుడైతే అమ్మవారి స్మరణ వలన ఆ భక్తుడు, ఆ సాధకుడు అమ్మవారిని సమీపిస్తాడో, అప్పుడు అమ్మవారు చైతన్య మకరంద జరిగా, చైతన్య ప్రవాహంగా ఆ భక్తుణ్ణి సమీపించి ఆ భక్తుడి యొక్క అస్తిత్వాన్ని తనలో కలిపేసుకుంటుంది. అలాంటప్పుడు ఆ భక్తుడికి లేదా ఆ సాధకుడికి తాను చైతన్యమే అన్న భావన, అన్న స్ఫురణ కలుగుతుంది. అది జడానాం భవతి చైతన్య స్తవక మకరంద శృతి జరీ భవతి అన్న వాక్యానికి అర్థం. అలాగే దరిద్రాణం చింతామణి గుణనిక, ఎప్పుడైతే అవిద్య అంటే అజ్ఞానం, ఆ అజ్ఞానం వలన తన చుట్టుపక్కల ఉన్నది ఏమిటి, తనలో ఉన్నది ఏమిటి, తానేమిటి అని తెలుసుకోలేనటువంటి ఒక కదలిక లేనటువంటి జడత్వం, జడబుద్ధి, దాని ద్వారా చేయవలసిన పనులు చేయకపోవటం, జీవితంలో చేయకూడని పనులు చేయటం, వీటి వలన ధర్మలోపం కలిగి దారిద్ర్యం సంభవించడం, అలాంటి పరిస్థితిలో ఉన్న మనుషులకి, దరిద్రాణం అటువంటి దరిద్రులకు అమ్మవారు చింతామణి గుణనికా భవతి, చింతామణియే అవుతుంది, సాక్షాత్తు తానే చింతామణి అవుతుంది దరిద్రుల పట్ల అని అర్థం. చింతామణి అంటే అర్థం ఏమిటంటే, ఎవరెవరు ఏ ఏ కోరికలతోటి ఆ మణి దగ్గరికి వెళ్తారో, ఆ మణి దగ్గరికి వెళ్ళి తమ కోరికల్ని చెప్పుకుంటారో, ఆ కోరికలను అన్నింటినీ కూడా తీర్చేటటువంటి సామర్థ్యం ఉన్న ఒక కల్పవృక్షం లాంటి మణినే చింతామణి అంటారు. కాబట్టి ఈ దారిద్ర్యంలో ఉంటూ, దుఃఖంలో, కష్టనష్టాల్లో ఉంటూ ఎవరైతే అమ్మవారిని స్మరిస్తారో, అలాంటి వాళ్ళకి ముందర ఆ దారిద్ర్య బాధలన్నీ పోయేలా. అంటే అర్థం ఏమిటంటే, ముందర ధర్మలోపం జరగకుండా వాళ్ళు ఏ ధర్మాన్ని అయితే అనుసరించాలో ఆ ధర్మాన్ని వాళ్ళు అనుసరించేటట్లు చేసి, ఆ ధర్మం ద్వారా వాళ్ళ దారిద్ర్య బాధలు పోయేలా చేసి, అక్కడి నుంచి వాళ్ళలో ఉన్న జడత్వాన్ని రూపుమాపి, అవిద్యని, వాళ్ళలో ఉన్న అవిద్యని రూపుమాపి, అసలు ఆ స్వరూపం ఏమిటి, వాళ్ళ స్వరూపం ఏమిటి అని తెలియజేసేటటువంటిది అమ్మవారు అని ఈ వాక్యాలకు అర్థం. కాబట్టి దరిద్రాణం చింతామణి గుణనిక, జన్మజలధౌ నిమగ్నానాం మురరిపు వరా దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. జన్మజలధౌ నిమగ్నానాం, జన్మజలధి అంటే సంసారం అనే సాగరం, ఈ సంసారం అనే సముద్రం. సంసారం అంటే ఏమిటి? ఒకసారి సుఖం, ఒకసారి దుఃఖం, ఒకసారి సుఖం, మరొకసారి దుఃఖం, ఇలా ఆటుపోట్లుగా వివిధ రకాలైన అనుభవాలు, ద్వంద్వానుభవాలు కలుగుతూ ఎక్కడైతే ఉంటుందో దాన్నే సంసారం అంటారు. అలాంటి సంసార అంబుధౌ జలధౌ నిమగ్నానం, అలాంటి సంసారంలో నిమగ్నమైపోయిన వాళ్ళకి అమ్మవారు మురరిపు వరాహస్య దంష్ట్రా భవతి. మురరిపుహు అంటే శ్రీ మహావిష్ణువు. ఆయన ఎన్నో అవతారాలు ఇచ్చారు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు కొన్ని లక్షలు ఉన్నాయని పురాణాలు చెప్తున్నాయి. ఆ అవతారాల్లో ముఖ్యమైన అవతారాలు 10. ఆ 10 అవతారాల్లో వరాహ అవతారం. ఈ వరాహ అవతారంలో శ్రీ మహావిష్ణువు భూమి, రాక్షసుల వల్ల భూమి జలాల యొక్క అట్టడుగును వెళ్ళిపోయినప్పుడు ఆ భూమిని ఆయన తన కోరతోటి పైకి ఉద్ధరించాడు అని పురాణ కథ. అలాగా ఈ సంసారం అనే సాగరంలో పడిపోయి కొట్టుమిట్టాడుతూ ఈ సుఖదుఖాల్లో ఒకదాని నుంచి ఒకటి, సుఖం నుంచి దుఃఖానికి, దుఃఖం నుంచి సుఖానికి, జన్మ నుంచి మరణానికి, మరణం నుంచి మళ్ళీ జన్మకి అలా వెళ్ళిపోతున్న ఈ జీవుల పట్ల మురరిపు వరాహస్య దంష్ట్రా భవతి సా అంటే అమ్మవారు శ్రీ మహావిష్ణువు యొక్క వరాహావతారంలో శ్రీ మహావిష్ణువు యొక్క దంష్ట్ర వలె అవుతోంది. అంటే వాళ్ళని వరాహావతారంలో శ్రీ మహావిష్ణువు భూమిని ఏ విధంగా అయితే పైకి పట్టుకొని ఉద్ధరించి ఆ భూమాత యొక్క దుఃఖాన్ని తొలగించాడో అదేవిధంగా ఈ జన్మజలధిలో, ఈ సంసార సాగరంలో మునిగిపోయి దిక్కుతోచక అసలు ఇది ఏమిటి, నేను ఎక్కడున్నాను, నా పరిస్థితి ఏమిటి అని బాధపడుతున్నటువంటి జనుల్ని ఆవిడ ఉద్ధరిస్తుంది అని ఈ వాక్యం యొక్క అర్థం. ఇక్కడ ఒక ప్రతి వాక్యానికి మరొక వాక్యానికి మధ్యన ఒక సంబంధాన్ని చూడవచ్చు. అదేమిటంటే అవిద్యానాం అంతస్తిమిర మిహిరద్వీప నగరి. అవిద్య అంటే అజ్ఞానం. ఆ అజ్ఞానం వల్ల ఏం కలుగుతోంది అంటే జడత్వం కలుగుతోంది. జడత్వం అంటే ఏది ఉంటోంది, ఏది కనుమరుగైపోతోంది, ఏది స్థిరం, ఏది అస్థిరం, ఏది మార్పు చెందుతోంది, ఏది చెందటం లేదు అని తెలుసుకోలేనటువంటి పరిస్థితిని జడత్వం అంటారు. ఆ జడత్వం వలన సంభవించేటటువంటి పరిణామం ఏమిటంటే చేయకూడని పనులు చేయడం, చేయవలసిన పనులు మానేయటం, అంటే ధార్మిక బుద్ధి పూర్తిగా నశించిపోవటం, అధర్మం వైపు పరుగులు తీయడం. దీనివలన ఇక మీదటి జీవితం ఎలా ఉంటుందంటే కనీసం జీవితాన్ని కొనసాగించడానికి కనీసావసరాలు కూడా దక్కనటువంటి పరిస్థితి, అలాంటి దారిద్ర్యం సంభవిస్తుంది. అలాంటి దారిద్ర్యాన్ని నుంచి మళ్ళీ బయటపడడానికి ఈ మనుషులు ప్రయత్నిస్తూ ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఎన్నో రకరకాల పనులు చేస్తూ దుఃఖం, దుఃఖం నుంచి సుఖం వైపు, మళ్ళీ అక్కడ మళ్ళీ ఏదో ఒక రకమైన పని చేయడం వల్ల మళ్ళీ దుఃఖం, ఇలాగా ఈ సుఖదుఖాలలోనూ జన్మ మరణాల్లోనూ కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అంటే ఈ మొత్తం వచ్చే దోషాలన్నీ అవిద్య అనే దోషం వలన, అజ్ఞానం అనే దోషం వలన పుడుతున్నాయి, ఇవి పెంపొందుతున్నాయి. కాబట్టి అలాంటి అవిద్యతోటి బాధపడుతున్నటువంటి జనులందరినీ అమ్మవారు కరుణించి వాళ్ళ పట్ల ఆవిడ జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి ఒక జ్ఞాన భాస్కరుడై వాళ్ళ అజ్ఞానాన్ని పోగొట్టి వాళ్ళ స్వరూపాన్ని, వాళ్ళు ఏమిటి అన్నది వాళ్ళకి తెలిసేలా అమ్మవారు చేస్తుంది అని ఈ శ్లోకం యొక్క భావం.